హెబ్రీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు 15వ వచనం వరకు నేను చదువుతున్నాను, మీరు కూడా మీట్లో చదువుతురండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఎలా అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదోడ బూడిద చల్లటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచనియడల నిత్యుడవు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం కొరకు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వాధికారి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఎస్ఎఫ్జే పరిచర్యలో ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీ నామాన్ని కీర్తించి ఘనపరచట్లో మీరు చూపిన మీ మహాకృపను బట్టి ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియుల యొక్క స్వరములను సరళం చేసి మీ నామ మహిమార్థమై మిమ్మల్ని కీర్తించటకు ప్రభు మీరు చూపించే ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో దేవ మీ మాటలు వినటి కొరకై నేను మేమందరం కూడా ప్రభు సిద్ధపడి ప్రభు మీ సన్నిధులు ఎదురు చూస్తుంటుండగా ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరిచే దేవుడు తండ్రి, మీ మాటలను ప్రభు మాకు అనుగ్రహింపచేసి ప్రభు మీ కృప ద్వారా మీ మాటలను బట్టి మా హృదయాలను తృప్తిపరచు దేవానా తండ్రి. హృదయము మీ మాటల చేత నింపబడిన వారమై మిమ్మల్ని ఆరాధించడంలో కనికరం చూపించి సహాయపడతామని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, మీరెంతైనా గొప్ప దేవుడు, మీ రక్తము చేత విమోచించబడిన ప్రజలముగా ఈ దమన ప్రభు మిమ్మల్ని ఆరాధించవలసినటువంటి వారమే ఉంటు దేవ కనికరం చూపించు. ప్రత్యేకించి ఈ దినము ప్రభు ఎంతో ప్రాముఖ్యమైనది. మా ప్రభు యేసుక్రీస్తు వారు సర్వ మానవుల యొక్క పాపరిహార్థమై కలవశిలో మరణించి సమాధి చేయబడి ఆ మరణమును జయించి తిరిగి లేచినటువంటి దినం పునరుద్ధరణ దినాన్ని మేము ఎంతో ప్రభు ఘనంగా ఆచరించిన నిమిత్తమై మీరు మాకు అనుగ్రహింపజేస్తూ వచ్చారు. ఇటు ఘనమైనటువంటి దినంలో దేవా మిమ్మల్ని ఆరాధించిన కొరకై సిద్ధపడి వచ్చిన మమ్మల్ని అందరూ కూడా దర్శించి వాక్యానుసారంగా ప్రభు మా హృదయాలలో ప్రభు నా తన ఈ మాటలు నింపుకొని మీరు ఏ మాటల ద్వారా మాకు దయ చూపిస్తుంటున్నారో మాకు కలగజేసిన రక్షణలో ఉన్న ఆనందాన్ని మీరు అనుగ్రహించిన స్వాస్థ్యమును ప్రభు తెలుసుకున్న వారమై ప్రభు అనుభవపూర్వక మిమ్మల్ని ఆరాధించడంలో మీ కృపను దయ చూపించు. మీ దాసులను కూడా కనికరంతో జ్ఞాపకం తెచ్చుకుని నా బలహీనతలు కూడా క్షమించి మీ యొక్క జ్ఞానమును ఆత్మ నింపుదలను నడిపింటూ నాకు అనుగ్రహింప చేయండి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించిన నిమిత్తమై నమ్మకమును సామర్థ్యం కలిగిన మీ దాసుడిగా మీ ప్రజల కొరకు నిలబెట్టి మీ దయగా చెప్పుకుంటూ మహిమా ఘనత ప్రభులు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మన యొక్క దృష్టి మన విమోచకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు మీద మాత్రమే ఉంచడానికి మరి యొక్క అధ్యాయము ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా అనేకమైన సంగతులు రాయబడుతూ వచ్చాయి. మన విమోచకుడు మన కొరకు జరిగించినటువంటి కార్యములను ఈ యొక్క అధ్యాయంలో అలాగే 10వ అధ్యాయంలో కూడా చాలా చక్కగా తెలియజేస్తాడు. దీనికంటే ముందుగా 8వ అధ్యాయం చివరి భాగాల్లో చూస్తే 8వ అధ్యాయంలో కూడా అనేకమైన విషయాలు తెలియజేశాడు. దానికి దీని కనెక్టివిటీ ఉన్నది. 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే 8:13 ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత ఇవాళ చాలా ప్రాముఖ్యమైంది. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి అన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది అనే మాట మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ప్రియమైనరా, ఈ మాటలో మనం గ్రహించవలసినటువంటి గొప్ప సంగతి ఏంటంటే, ఏది పాతగిలి ఉడిగిపోవునో అది పుట్నోట్లో నివర్తనమగుటకు సిద్ధంగా ఉన్నదని చెప్పి మనకు తెలియజేస్తాను. ఆ అధ్యాయం కూడా ముగించాడు. తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ మొదటి నిబంధనకైతే ఆ మాట చూడండి ఎంత ప్రాముఖ్యమైందో. నేను సమయభావాన్ని బట్టి ఇంత చదివించలేదు కానీ యాక్చువల్ గా 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివించాలా, అయితే గ్రహింపులో కొన్ని మాటలు తీసుకుందాం. ఈ మాట చూడండి, మొదటి నిబంధనకైతే ఆ మాట చూసినప్పుడు, కాబట్టి ఈ మొదటి నిబంధన అన్నప్పుడు రెండవ నిబంధన తీసుకుని వచ్చాడా దేవుడు? అది ఎందుకొరకు ఎలాగ అనే విషయాలు మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు గ్రహించాలా. కాబట్టి ఆయన మొదటి దాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే తీసివేయటానికి ఆయన సిద్ధపడుతూ వచ్చాడు. అదే మొదటిది, దాన్ని పాతదిగా చేసి ఉన్నాడంట. మరి పాతది పోయినప్పుడే మనం కొత్తదాన్ని తీసుకోగలుగుతాం. కాబట్టి కొత్తది రాలేదు, మరి పాతది పోతే గాని కొత్తది రాదు. కాబట్టి ఈ యొక్క విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ పాతది పోయి కొత్తది వచ్చేటప్పుడు ఆయన నిబంధన అని చెప్తుంటున్నాడు. కాబట్టి ఆ నిబంధనకున్న ప్రాముఖ్యత ఏంటో, దానికి ఆవశ్యకత ఏంటో మనం గుర్తిరగాలి. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ యొక్క మనం గమనించినట్లయితే చూడండి, దేవుడు ఈ యొక్క సమస్త సృష్టిని ఇంత వైభవంగా చేయటానికి కేవలము 6 దినాలు మాత్రమే పట్టింది. కేవలం 6 దినాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే 9వ అధ్యాయంలో ఈ యొక్క 2వ నిబంధన గురించి మాట్లాడుతూ ఆ మొదటి నిబంధనల గురించినటువంటి గుడారం గురించి మనకు మాట్లాడతాడు. ఇది అర్థమైతేనే మనకు 9వ అధ్యాయంలో రాయబడిన లేఖనాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి, లేక అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క నిర్గమకాండంలో మనం చూసినప్పుడు, లేదంటే ఆది కాండంలో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం గమనిస్తే కొన్ని విషయాలు, ఈ యొక్క సృష్టి యావత్తును కూడా దేవుడు మరి తన మహత్తు గల మాట చేత, అలాగే మానవుడిని తన సహస్తం చేత కలగజేసిన విధానాన్ని మనం గమనించినప్పుడు ఎంత సమయం పట్టింది అని అంటే 6 దినాలు మాత్రమే పడుతూ వచ్చింది. అయితే ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. భూలోకంలో మరి దేవుడు తన యొక్క గుడారమును మరి అక్కడ కట్టే విషయంలో గమనించినట్లయితే, సినాయి పర్వతం మీద మోషే గారికి ఆ యొక్క గుడారమును గురించినటువంటి వివరణను తెలియజేయటానికి 40 రోజులు పడతా వచ్చింది. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ సృష్టి యావత్తు కూడా మరి 6 దినాల్లో దేవుడు మరి కలగజేస్తే, కేవలము అంటే కేవలం అనే పదం ఒక వాడటం కూడా చాలా తప్పే. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైంది, నీ జీవితానికి నా జీవితానికి ఎంతో శ్రేష్టమైంది. కాబట్టి ఆయన ఆ యొక్క గుడారమును ఈ యొక్క భూమి మీద స్థాపించడానికి మోషే గారితో దాని గురించి వివరణాత్మకంగా తెలియజేసే విషయంలో 40 రోజులు పట్టినట్లుగా నిర్గమకాండంలో మనం చూడొచ్చు. ఎందుకొరకు ఇలా జరుగుతూ వచ్చింది దాన్నే మనం అనుకుంటాం ఇక్కడ. దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, ఇది పరలోకమందలి దేవుని యొక్క నివాస స్థలము. కాబట్టి ఆ యొక్క నివాస స్థలం గురించి మనకు మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి మనకేం తెలియజేస్తున్నాడంటే, ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును బట్టి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు జరిగించే విమోచన కార్యమును కూడా అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే అంత ప్రాముఖ్యత. చూడండి, సృష్టి యావత్తు కూడా 6 దినాలు పడితే దేవుడు మరి ఆ గుడారముని నిర్మించే విషయంలో, ఆ గుడారమును నిర్మించే విషయంలో 40 దినాలు తీసుకుని, అంత మాత్రమే కాదు కానీ అది ఏమని తెలియజేస్తున్నాడు, ఎందుకంత ప్రాముఖ్యమైనదంటే, ఈ భూమి మీద సుమియన్ గారు అంటాడు, సకల జనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కనులరా చూచితిని అని అంటాడు. అనంటే ఈ భూమి మీద ఉన్న సమస్త వంశావళి, అందుకనే అబ్రహాం గారి అంటాడు దేవుడు, భూమి మీద ఉన్న సమస్త వంశావళిలు నీ మూలంగా ఆశ్రయించబడతాయి అంటాడు. కాబట్టి ఆదాములో నుంచి రాబోతున్నటువంటి క్రీస్తుని క్షమించాలి, అబ్రహాములో నుంచి రాబోతున్నటువంటి క్రీస్తుని గురించి అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం గమనించవచ్చు. ప్రేమినటువంటి వాళ్ళరా, ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైంది. ఆ ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క నివాస స్థలము గురించి అక్కడ 40 దినాలు ప్రత్యేకించి మోషే గారితో మాట్లాడటంలో అసలైన విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క కృపను బట్టి విమోచన కార్యమును జరిగించబోతూ ఉంటున్నాడు ఈ భూమి మీద. ఆ విమోచన కార్యమే సమస్త మానవాళి యొక్క పాపం యొక్క ప్రాయశ్చిత్తార్థం. కాబట్టి ఆ కార్యము ఎంతో అద్భుతమైనది, ఆ కార్యము ఎంతో మానవుడికి ఆశీర్వాదాన్ని గొప్ప రక్షణను కలగజేస్తా ఉంది. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడాలి. కాబట్టి ఆనాడు ఏం తెలియజేస్తూ వచ్చాడు, అందుకనే ఈ 2 నిబంధనల గురించి మనం ఒకసారి చూస్తే దేవుడు మన ఎడల జరిగించినటువంటి ఆ విమోచన కార్యము ఎంత అత్యద్భుతంగా ఉంటుందో, ఆ దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత కృప కలిగి ఉన్నాడో మనకు అర్థమవుద్ది. అప్పుడు మనం దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు మన పట్ల చూపిన జాలిని, దయను, కనికరాన్ని, కృపను బట్టి, ప్రేమను బట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలుగుతాం. ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకుని అనుభవపూర్వకంగా నీ సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకుని దేవుని ఆరాధిస్తావో, అప్పుడు దేవుడు ఘనపరచబడతాడు, అప్పుడు దేవుడు మహింపరచబడతాడు. ఏదో బైబిల్లో ఉన్నటువంటి మాటలు, 2 లేఖనాలు తీసుకుని మనం హృదయపూర్వకం కాకుండా పెదవులతో ఆరాధిస్తే ఆయన అంటాడు, నీ హృదయం నాకు దూరంగా ఉంది అని అంటాడు. కాబట్టి ఇటు ఆరాధన ద్వారా దేవుడిని మహింపరచగలుగుతావా, ఇటు ఆరాధన ద్వారా నీకేమన్నా ప్రయోజనమా అనంటే ఏం లేదు. చాలాసార్లు నేను ప్రసంగంలో ఒకసారి గుర్తు చేస్తూ వచ్చాను, నోవహు ఆరాధించిన ఆరాధన దేవుడికి ఇంపైన సువాసనగా ఆగ్రహించగలుగుతూ వచ్చారంటే, ఆయన ఆ నశించిపోతున్నటువంటి జలప్రలయంలో నుంచి, ఆ జలప్రలయంలో నశించిపోతున్న మనుషుల్లో నుంచి తనని, తన కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎలా కాపాడాడో, ఏమేమి తెలియజేస్తూ వచ్చాడో, ఆ సంగతులను కూడా అనుభవపూర్వకంగా ఆ యొక్క బలిపీఠాన్ని కట్టి దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ఎంత మహింపరచబడుతూ వచ్చాడు, దాన్ని బట్టి దేవుడు నోవహుని ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఈ విషయాలు మనం గ్రహించవచ్చు. కాబట్టి నేను ఆ జీవితంలో కూడా ఇలాగే కోరుతుంటున్నాడు, నోవహు ఒక తీరు, నువ్వొక తీరు, నేనొక తీరు కాదు, అందరము సమానమే. క్రీస్తులు అందరూ, పురుషులైనా స్త్రీలైనా ఎలాంటి వారైనా సరే, ధనికులైనా పేదలైనా అందరూ కూడా సమానంగానే ఉన్నారు, ఆయనకు పక్షపాతమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మనకు తెలియసిన విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడు చూడండి, ఈ మొదటి నిబంధనకైతే సేవా నియమములను, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఇక్కడ ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడింది, అందులో దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు కనపడుతున్నాయి, దానికి పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత తెర దాటుకుని వెళ్తే అతి పరిశుద్ధ స్థలము, అక్కడ ఉన్నటువంటి సేవకు సంబంధించిన ఉపకరణాల గురించి మనకు మాట్లాడుతున్నాడు. ఏంటి ఇక్కడ మనం గమనించినట్లయితే, సేవా నియమములను, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమే, అందులో డౌట్ ఏం లేదు. భూలోకంలో ఆయన మరి ప్రారంభించినప్పటికీ, ఆ యొక్క గుడారాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అది నిత్యము. నిజంగా మనకు అక్కడ ఏం కనపడుతుంది అంటే, అది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నివాస స్థలము అని మనం చూపించాం. పైపెచ్చిది ఎవరు చెప్పారు? ఈ యొక్క సేవ అన్నప్పుడు మనం చూసినప్పుడు, సేవ నియమములు అన్నప్పుడు అంటే దేవుని ఆరాధించడానికి కొన్ని నియమాలు ఉన్నాయా అనంటే దేవుని యొక్క వాక్యం అనుని చెప్తా ఉంది. అందుకని దేవుని ఆరాధించే విషయంలో ఆ నియమ నిబంధనలను మనం ఖచ్చితంగా మనం పాటించాల్సిందే, అందుట్లో డౌటే లేదు. ఆనాడు ప్రత్యక్ష గుడారమైనా, ఈ రోజు దేవుని యొక్క సంఘమైనా సరే, ఖచ్చితంగా దేవుని ఆరాధించడానికి నియమ నిబంధనలు ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా మనం లేఖనంలో గ్రహించాలి. కాబట్టి ఇది ఎవరు తెలియజేశారు? మనుషుడా? కాదు. ఈనాడు ప్రతి ఒక్క విశ్వాసి, చాలా మంది మనం గమనిస్తే చూడండి, అనేక మంది దైవోపదేశములు కాదు, దేవుని యొక్క వాక్యము ఏ రీతిగా మనకు ఉపదేశిస్తుందో అది కాదు, మనుషుడు ఉపదేశించిన పద్ధతులు నిజంగా దైవోపదేశములు చెప్పి వాటిని పాటిస్తామే గాని, నిజంగా దేవుని యొక్క ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనకు అనుగ్రహిస్తున్న నియమ నిబంధనలు ఏంటి అని చెప్పి మనం గ్రహించాం. కాబట్టి మన ఆరాధన దేవునికి మహిమను తీసుకురాలేకపోతుంది, ఆయనకు మహిమను తీసుకురాలేకపోతున్నాం. కాబట్టి ఈ లోకంలో మనం ఆశ్రయించబడలేకపోతున్నాము. కారణం అది, విశ్వాస జీవితంలో ఇలాంటి రహస్యాలను మనం గుర్తెరగకపోతే మనం ఎంతకాలం విశ్వాస జీవితంలో కొనసాగినా ఆ దేవుడిని మనం గణపరచలేము, ఆ దేవుడిని పరిపూర్ణంగా మన యొక్క హృదయములతో ఆరాధించలేము. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ సేవా నియమంలో అని చెప్పినప్పటికీ కూడా, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం అని మాట్లాడినప్పటికి కూడా అదంతా కూడా దేవుడే తెలియజేస్తూ వచ్చాడు. ఎందువరకు ఇక నేను అందుకని ముందుగా ఇక్కడ ప్రారంభంలో మూలవాక్యాలు మనం చూస్తే, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై, కాబట్టి దేవుడు తన యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంలో జరిగించబోతున్న విమోచన కార్యానికి సాదృశ్యముగా ముందుగానే సమస్తమును మనకు తెలియజేయ నిమిత్తమై, మనం గ్రహించిన నిమిత్తమై ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు. ఎందుకంటే ఆ యొక్క వంశావళిలో నుంచే ఆ విమోచకుడు రాబోతూ ఉంటున్నాడు కాబట్టి ముందుగా దేవోక్తులు వారికి అనుగ్రహించబడుతూ వచ్చాయి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ఆ పరిశుద్ధ స్థలము, ఆ యొక్క సేవకు సంబంధించిన నియమాలు ఇవన్నీ చూసినప్పుడు మనకు కొన్ని విషయాలు మనం గ్రహించాలి. కాబట్టి అక్కడ ఒక ఆ యొక్క గుడారం గురించి చూసినట్లయితే రెండు స్థలాలు ప్రాముఖ్యమైనవి, పరిశుద్ధ స్థలము, అందులో ఉండాల్సినటువంటి విషయ ఉపకరణాలు అంటే సేవకు సంబంధించినటువంటి ఉపకరణాలు, అలాగే అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంచాలి, ఆ తర్వాత పరిశుద్ధ స్థలానికి ముందున్నటువంటి ప్రదేశం అంతా కూడా ఆ ఖాళీ స్థలం అంతా కూడా ఆవరణంగా పోలుస్తూ వచ్చాడు. కాబట్టి ఆవరణను దాటుకున్న తర్వాత మన గుడారాన్ని చూసినప్పుడు ప్రత్యేకంగా మనం చూడాల్సింది రెండే, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఎందుకనంటే యాజకులు, ప్రధాన యాజకుడు ఆ పరిశుద్ధ స్థలంలోనికి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఆవరణంలో నిలిచి ఉండాల్సిందే. అంటే గుడారమని మనం చూడాల్సినటువంటి విషయాల్లో పరిశుద్ధ స్థలం అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించగలిగే ఆధిక్యత, ధనిత. ఆనాడు మనం చూస్తే ఈ పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి, మరి అక్కడ దీపస్తంభం ఉందంట, బల్ల ఉంది, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయి. దీని మీద మనం గమనిస్తే ఆ ప్రదీపాన్ని చక్కపరచడానికి నిత్యము వెళ్లాల్సిందే, అలాగే ఆ బల్లను సరిచేస్తారు. ఆ తర్వాత దాని మీద ఉంచబడిన రొట్టెలు మాత్రము సబ్బాదు దినాన కేవలం ఆ రోజున మాత్రమే మరి పెడతారు. ఆ రోజున ఉన్నాయి పాతవి తీసేసి కొత్త రొట్టెలు తయారు చేసి పెడతారు. దాంట్లో ఆ తీసివేయబడిన రొట్టెలు యాజకులు మాత్రమే తినాలి, ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంది, అక్కడ ధూపార్చన పెట్టుకుని వెళుతూ ఉంటున్నాడు ప్రధాన యాజకుడు. యాజకులు మాత్రము ఎక్కడ ఉంటున్నారు, పరిశుద్ధ స్థలంలో ఆగిపోవాల్సిందే. ప్రధాన యాజకుడు కూడా ఎలాగెళ్తున్నాడు అంటే సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా 7వ నెలలో 10వ దినాన ప్రాయశ్చిత్తార్థ దినమున. ఎందుకొరకు వెళ్తున్నాడు, తన కొరకును, తన ప్రజల కొరకును. అనంటే వీరు చేసినటువంటి అజ్ఞాన కృత్యములు 7వ వచనంలో 9:7లో చాలా చక్కగా రాయబడింది. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును, ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును అని రాయబడుతూ వచ్చింది. ఈ మాట ఎంత ప్రాముఖ్యమైందనంటే చాలా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సంవత్సరానికి ఒకసారి, అది కూడా ప్రధాన యాజకుడు మాత్రమే ఆ రక్తాన్ని చేత పట్టుకుని వెళుతుంటున్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యాజకులు ఎవరు వెళ్తలేరు. అందుకనే ఇక్కడ చూడండి, ఈ గుడారంలో జరిగించే సేవ అంటే పరిశుద్ధ స్థలంలో జరిగించే సేవ, అతి పరిశుద్ధ స్థలంలో జరిగించే సేవ, రెండు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రమే నిలబడి ఉన్నారు, అతి పరిశుద్ధ స్థలంలోనికి అది కూడా సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళుతూ ఉంటున్నాడు. ఈ విషయంలో మనం చూసినప్పుడు ఏం చేస్తున్నాడు, వెళ్లి అక్కడ బలులను, అర్పణలను. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తాం. బలులు అన్నప్పుడు మనం ఏం చూడాలి అనంటే జంతువులు, ఏదైతే లేవియకాండంలో మనకు తెలియజేశాడో పక్షులు గాని జంతువులను గాని తీసుకుని వాటిని చంపినప్పుడు రక్తము కాచబడతా ఉంటది. కాబట్టి రక్తము చిందించిన దానిని మనం బలులు అంటాం. అర్పణలు అనంటే ఏంటంటే అక్కడే లేవియకాండంలో 2వ అధ్యాయం రాయబడింది, గోధుమ పిండి, సాంబ్రాణి, ఉప్పు, వాటికి కలుపుతున్నట్టు కొంత నూనె, వీటితో చేసినటువంటి పదార్థాలను బట్టి మనం ఏం గ్రహించాలంటే వీటిని అర్పణలు అంటాం. కాబట్టి బలులు వేరు, అర్పణలు వేరు. కాబట్టి రెండు అక్కడ అర్పించబడుతూ ఉంటున్నాయి. బలులంటే రక్తము కాచటము, అంటే ఇక్కడ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే అతడు రక్తాన్ని చేత పట్టుకుని వెళ్ళాలి. ఎందుకొరకు అనంటే అక్కడ అతను కాపాడబడాలి. అది ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థలం. ఎందుకొరకు, అది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో పాపి అయిన మనుషుడు ఎవరు నిలవగలుగుతాడు, ఎవరు రాగలుగుతాడు? కాబట్టే చూడండి, సంవత్సరానికి ఒక్కసారి, అది మాత్రం ఎందుకు, దేవుణ్ణి ఆరాధించడానికి, భౌతికంగా వారి యొక్క మనస్సును, వారి యొక్క దేహములను శుద్ధిపరచ నిమిత్తమై ఈ అర్పణలు గాని బలులు గాని వాళ్ళు అర్పించబడుతూ ఉంటున్నారు, అర్పించబడుతూ ఉంటున్నాయి అనే విషయం అక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడే గ్రంథకర్త పౌలు గారు ఇక్కడ ఇంకొక మాట రాస్తూ వచ్చాడు. ఈ యొక్క గుడారంలోనికి, రెండో గుడారంలోనికి సేవ చేస్తున్నటువంటి సందర్భంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ గుడారం ఇంకా నిలిచి ఉన్నంత కాలం కూడా, ఏ గుడారం ఇది? మొదటి నిబంధనను బట్టి ఏర్పాటు చేయబడిన గుడారం. ఎందుకొరకు ఈ గుడారం ఏర్పరచబడింది? రాబోతున్న మేలు, అంటే ఈ యొక్క లేవీయ సంబంధమైనటువంటి ప్రధాన యాజకుడు ఏ రీతిగా ఆ గుడారంలోకి వెళ్లి సేవ చేస్తూ ఉంటున్నాడో, అలాగే క్రీస్తు యాజకుడిగా లేడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అందుకని ఈ మాట కూడా చాలా చక్కగా రాశాడు 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోతున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఈ మాటను మనకు అర్థం కావాలంటే ఆ పై వచనాలు మనకు అర్థం అవ్వాలి. అందుకని చూడండి 8వ వచనంలో, అతడు దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ రెండు విషయాలు, ఈ చాలా సందర్భం మనం చాలాసార్లు చదివింటాం, ఈ రెండు విషయాలు మనం గ్రహించలేకపోయి ఉండొచ్చు, ఒకవేళ గ్రహిస్తే ఎంతో ధన్యులం. ఇక్కడ చూడండి, ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం బయలుపరచబడలేదు. రెండవదిగా 9వ వచనంలో మనం చూస్తే, ఆ గుడారము ప్రస్తుత కాలంలో ఉపమానంగా ఉంది, ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో, ఇది చాలా ప్రాముఖ్యమైనది, మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుతున్నాయి, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అనే మాట మనం చూడాలి. ఇక్కడ చూడండి రెండు విషయాలు, ఒకటేమో ఈ గుడారం నిలిచినంత సేపు, ఏది మొదటి నిబంధనను బట్టి ఆ గుడారము, ఆ గుడారానికి సంబంధించిన సేవ ఉన్నంత సేపు కూడా, లేదంటే ఉన్నంత కాలము కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే మార్గం బయలుపరచబడాల. పరిశుద్ధాత్మ దేవుడు క్లారిటీగా చెప్తున్నాడు. రెండవది, ఆ సంబంధమైనటువంటి సేవను బట్టి ఏ రకమైనటువంటి బలులు అర్పణలు వాళ్ళు అర్పిస్తున్నారో, ఆ బలులు అర్పించే ఆరాధకుడికి, ఏ దేవుడికి ఒక మనుష్యుడు ఆరాధకుడిగా ఉండి తన యొక్క ఆరాధనను, అర్పణను బలుల ద్వారా అర్పిస్తూ ఉంటున్నాడో, అది ఆరాధించే మనిషికి, మనస్సాక్షికి శుద్ధి కలగట్లేదు. ఈ రెండు విషయాలు అలాగే నిలిచి ఉండిపోతున్నాయి. అలాంటప్పుడు సంపూర్ణమైనటువంటి సిద్ధి కలగలేకపోతే, మరి సంపూర్ణమైన ప్రయోజనాన్ని పొందుకోలేకపోతే ఒక మనుషుడు మరి జీవితాంతకాలం అలాగే ఉండాలా అనంటే అది కాదు. అందుకనే దేవుడు అక్కడ చక్కగా చెప్తూ వచ్చాడు, మాట రాయించాడు, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు విధించబడి, ఆ కాలం వచ్చేంత వరకు. ఏంటి ఈ దిద్దుబాటు కాలం అనంటే, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే దినం. అందుకనే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి అనే మాట మనం గలతీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కాలం పరిపూర్ణమవుతా ఉంది. ఎప్పుడు అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే దినాన్ని ఆ దినం చూపిస్తా ఉంది. ఆయన ఈ యొక్క ఏ ప్రత్యక్ష గుడారంలో, ఏ మొదటి నిబంధనను బట్టి వారికి గుడారం ఏర్పాటు చేసి, ఆ నిబంధనకు సంబంధించినటువంటి, ఆ గుడారానికి సంబంధించినటువంటి సేవా నియమాలను వారికి తెలియజేస్తూ వచ్చాడో, ఆ సేవా నియమాలను బట్టి వాళ్ళకి ఏ రీతిగా సంపూర్ణ సిద్ధి కలగజేయకపోతుందో, ఇవన్నీ కూడా దిద్దుబాటు జరిగే కాలము విధించబడతా వచ్చింది. ఆ కాలం వచ్చేంత వరకు వీళ్ళు దాన్ని ఆచరించవలసిందే, అనుసరించవలసిందే. అయితే ఇక్కడ రెండు విషయాలు, దీనిని బట్టి ఆ మొదటి గుడారంలో మరి ఉన్నంత కాలము, లేదంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం లేదని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆరాధకునికి సంపూర్ణమైనటువంటి మనస్సాక్షిని, అంటే శుద్ధిని కలగజేయలేకపోతున్నాయని తెలియజేస్తుంటుండగా, మరి ఎలాగా మన ప్రభు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దీన్ని జరిగిస్తూ వచ్చాడు? కారణం ఏంటి? ఎందుకొరకు ఆరాధకునికి సంపూర్ణమైన సిద్ధిని, శుద్ధిని అవి కలగజేయలేకపోతుంటున్నాయనంటే, ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన సంగతిని గమనించాలి. మరి యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో, ఆ యొక్క మరి మొదటి నిబంధనకు సంబంధించిన గుడార విషయంలో బలుల గురించి మనం చూసినప్పుడు, ఆ ప్రధాన యాజకుడు ఎవరి రక్తాన్ని తీసుకుని వెళ్తున్నాడు అనంటే, ఇక్కడ కోడుల యొక్క రక్తాన్ని, మేకల యొక్క రక్తాన్ని, జంతువుల యొక్క రక్తాన్ని మనం తీసుకుని వెళ్తున్నట్లుగా మనం చూడొచ్చు. అది ఎవరి కొరకు? వారి యొక్క అజ్ఞాన కృత్యముల కొరకు. అంటే తెలియక చేసిన పొరపాటును పొరపాటులు పాపములను బట్టి అపరాధమును బట్టి తెలిసి విధేయతగా కలిగి చేసిన పాపాలకి క్షమాపణ దొరకదని చెప్పి అక్కడ మనకి లేవియ కాండంలో కూడా సంఖ్యాకాండంలో కూడా మనకు తెలియజేయబడతా ఉంది వాటికి పాప క్షమాపణ లేదని చెప్పి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఎందుకొరకు క్రీస్తు యొక్క రక్తము సంపూర్ణ సిద్ధిని కలగజేస్తా వచ్చింది, మరి అంతకు ముందు అర్పిస్తున్నటువంటి బలుల ద్వారా ఆ బలులను బట్టి రక్తాన్ని తీసుకుని వెళ్లి ప్రధాన యాజకుడు అర్పిస్తా ఉంటే అక్కడ ఎందుకు వారికి సంపూర్ణ సిద్ధిని కలగజేయలేకపోతుంది అనే విషయాలు మనం గమనించినప్పుడు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ మరి నిత్యుడుగు ఆత్మ ద్వారా అనే విషయాలను మనం చూసినప్పుడు తన్ను తానే దేవునికి నిర్దోషునిగా అప్పచెప్పుకుంటూ వచ్చారు. మరి ఇక్కడ జంతువులను బట్టి లేదంటే గొర్రెలు మేకలు లేదంటే కోడిల విషయంలో మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఏం చూడాలి, అవి వాటంతట వాటి వాటిలో ఏం లేదు. ఫస్ట్ మనం చూసినట్లయితే ఆత్మ లేదు, ఆత్మ లేదు కాబట్టి మరి వాటికి వివేచన శక్తి ఉంటుందా అని అంటే మనుష్యుడు పశువు మరి తెలివి లేని పశు ప్రాయుడిగా ఉండకూడదని చెప్పి అని మాటలు రాస్తున్నాడు. అంటే పశువులకి తెలివి ఉండదా అని అంటే ఉండదు, ఉండదు. ఇదే మాట మనకి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ గమనించినట్లయితే అవి పైపెచ్చు వాటి యొక్క అంగీకారం లేకుండా ఒక మేకైనా సరే ఒక గొర్రెపోతైనా సరే ఇంకా ఏదైనా సరే ఎద్దులైనా సరే వాటిని తీసుకెళ్లిపోయి ఆ యొక్క బలిపీఠం దగ్గర అర్పించేటప్పుడు వాటిని మరి బలిగా అర్పించేటప్పుడు మరి అవి అంగీకరిస్తున్నాయా లేదా అంటే వాటి అంగీకారంతో మనకు పని లేదు. అవి మచ్చ దాగు కళంకం లేనివైతే వాటిని తీసుకెళ్లిపోయి వాటి యొక్క అంగీకారం లేకపోయినప్పటికి కూడా వాటిని మనం ఏం చేస్తున్నారంటే ఆనాటి కాలంలో వాళ్ళందరూ కూడా వాటిని అక్కడ అర్పిస్తూ ఉంటున్నారు. అంటే స్వేచ్ఛాపూర్వకంగా అవి వాటిని అర్పించుకోలేకపోతూ ఉంటున్నాయి, కాబట్టే సంపూర్ణ సిద్ధిని మనకు కలగజేయట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి, నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తానే, ఈ మాట మనం గమనించినప్పుడు ఇక్కడ రెండు విషయాలు ప్రాముఖ్యమైంది. అంటే దేవుని యొక్క నివాస స్థలమును కలిగి ఉన్నాడని చెప్పి లేదంటే పరిశుద్ధాత్మ తను బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ తనకు అనుగ్రహించబడింది కాబట్టి ఆత్మ ద్వారా ఈయన తను తను అప్పగించుకున్నాడా అనంటే కాదు, తనలో ఉన్నటువంటి స్వతహాగా ఉన్నటువంటి ఆత్మను బట్టి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తానే అర్పించుకోవడం విషయాలు మనం చూసినప్పుడు త్రిత్వములో మరి ఆయన ఏమై ఉన్నాడో మనకు గమనించాలి ఇక్కడ. కాబట్టి తన్ను తాను స్వేచ్ఛాపూర్వకంగా తన్ను తాను అర్పించుకుంటూ వచ్చాడు. తనలో జీవముంది, తనలో ఆత్మ ఉంది, తనలో ప్రాణం ఉంది. ఈ మూడు కలిగినటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తను తను స్వేచ్ఛాపూర్వకంగా తను తానే అర్పించుకున్నాడు కాబట్టి నిర్దోషిగా దేవునికి అర్పించుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన ఆ రీతిగా అర్పించుకోవటం ద్వారా ఏ కోడిల యొక్క రక్తము మేకల యొక్క రక్తము ఆరాధించే మనుషుడికి సంపూర్ణ సిద్ధిని కలగజేయలేకపోతూ వచ్చాయో ఇక్కడ రాయబడిన మాట. ఇక్కడ చూడండి, నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకోవటం ద్వారా ఏం కలుగుతూ వచ్చింది మనుషుల మన యొక్క జీవితాల్లో. మరి క్రీస్తు యొక్క రక్తము ఆ రీతిగా అర్పించబడిన కారణాన్ని బట్టి చూడండి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఎంత సంగతి చూడండి, మొట్టమొదటిగా మన యొక్క జీవితాల్లో మరి జీవం లేనటువంటి క్రియలను ఏదైతే ఇప్పటి వరకు మనం జరిగిస్తూ వచ్చామో వాటిని విడిచిపెట్టడానికి ముందు మనకు ప్రోత్సాహపరుస్తుంది, దోహదం చేస్తోంది, సహాయపడుతూ ఉంది. అంత మాత్రమే కాదు గాని జీవము గల దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతగానో శుద్ధి చేస్తా ఉంది. ఇది ఎంత ప్రాముఖ్యమైనది, ఈ మాట మనం గ్రహించినప్పుడు ఎలా కలగజేస్తూ వచ్చాడు అనంటే ఇక్కడే మనం మనం దేవుని గురించి దేవుని యొక్క కృపను గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రేమినులారా ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క మొదటి గుడారము ఇంకా నిలిచి ఉంది అనే విషయాన్ని మనం చూసినప్పుడు అక్కడ మరి ఇంకా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం బయలుపరచబడలేదు అని అక్కడ రాయబడత వచ్చిందో ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో మరణించినప్పుడు ఆశ్చర్యకరంగా ఆ దేవాలయంకున్నటువంటి తెర చినుకుపోతూ వచ్చింది. అనేకులు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మార్గం అనేది కనపడతా వచ్చింది. అంటే చూడండి, అంతకు ముందు మరి పాత నిబంధన కాలంలో భక్తులకి ఈ మార్గం బయలుపరచబడలేదా? ఏబేలు మొదలుకొని అప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా దేవుని మార్గంలోనే ఉన్నారు. దేవుని యొక్క సన్నిధికే వెళుతూ వచ్చారు వాళ్ళ రక్తాన్ని పట్టుకుని. అయితే బహిరంగంగా ఆ యొక్క స్థలం అనేది వాళ్ళకి మరి ప్రత్యక్షపరచబడలేదు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని బట్టే ఆ యొక్క మార్గము అది బయలుపరచబడతా వచ్చింది. అందుకని 10వ అధ్యాయంలో ఎబ్రీలకు రాసిన 10వ అధ్యాయంలోనే 19వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ అంటాడు, చాలా చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది ఆ మాట చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున. ఈ మాట చూడండి, ఈ మార్గం ఎలాంటిది? నూతనమైనది, జీవ మార్గం. కాబట్టి దీన్ని ఎలా ఏర్పాటు చేశాడనంటే ఆయన శరీరమును తెర ద్వారా. ఎప్పుడైతే ఆయన శిలువ మరణాన్ని ఆయన అనుభవిస్తూ వచ్చాడో, ఆయన పొందుకుంటూ వచ్చాడో, ఆ సమయంలో ఆశ్చర్యంగా ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క తెర చినిగిపోయినట్లుగా మనకు కనబడతా ఉంది. అప్పటికి ఆ గుడారం లేకపోయినప్పటికీ, ఆ గుడారం తర్వాత దాన్ని పోలినటువంటి సొలొమోను గారు కట్టించిన దేవాలయం, ఆ తర్వాత అది కూడా పడిపోయిన తర్వాత జెరుబ్బాబెలు, తర్వాత హేరోదు నిలబెట్టినటువంటి ఆలయంలో ఈ యొక్క ప్రత్యక్షమైనటువంటి జరిగిన సంఘటన మనం చూడొచ్చు. ప్రేమినుద ఎలా కలగజేస్తూ వచ్చాడు ఆయన శరీరమును తెర ద్వారా. ఈ మాట ఇప్పుడు మనము చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఈ శిలువ మరణాన్ని ఆయన పొందుకుంటూ వచ్చాడో, అప్పుడు ఆ మార్గం అనేది బయలుపరచబడతా వచ్చింది. పాత నిబంధన కాలంలో ఇది జరగలేదు. ఇది మన రెండో విషయంగా మనం చూడొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తను తాను ఆ రీతిగా అర్పించుకోవటం ద్వారా, పైపెచ్చు ఆయన ఒక ప్రధాన యాజకుడు, అంతకు ముందు లేవీయ సంబంధమైన ప్రధాన యాజకుడు, మరి తనది కాని రక్తాన్ని తీసుకుని వెళ్లి ఆ స్థలంలో ప్రవేశిస్తూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడిగా మనకు కనబరుచుకోవటం మాత్రమే కాదు, కాని మన నిమిత్తం మాత్రమే, ఆయన కొరకు కాదు. ఎందుకంటే ఆయనలో ఎలాంటి పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మలో పాపం లేదు. ఆయన భూమి మీద లోకంలో పాపం ఉన్నప్పటికీ ఈ లోక పాపంలో ఆయన పడిపోకుండా తన యొక్క జీవితం ఎంతో ప్రత్యేకంగా ఆయన జీవిస్తూ రాగలుగుతూ వచ్చాడు. అందుకనే ఆయన అన్నిటికీ మనకు మాదిరికరంగా ఉన్నాడని చెప్పి దేనికి వాక్యం సెలవిస్తాం. కాబట్టి ప్రేమించడం ఇక్కడ ఆయన తన నిమిత్తం కాదు, మన నిమిత్తమే ఎక్కడ ప్రవేశించాడు ఆయన కూడా? ఆ పరలోకంలో, అంటే ఈ భూ సంబంధమైన గుడారం కాదు, ఆయన పరలోకంలో ప్రవేశించినట్లుగా ఆయన యొక్క రక్తాన్ని జతపెట్టుకుని, అంటే దీనికంటే శ్రేష్టమైంది, చాలా ప్రాముఖ్యమైంది అని మనకు తెలియజేస్తుంటున్నాడు. చూడండి, పరలోకంలో ఆయన ప్రవేశిస్తూ వచ్చాడు. 9వ అధ్యాయంలోనే ఈ మాట మనం చూస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ 24వ వచనంలో మనం చూస్తే, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు. చూసారా, అక్కడ లేవీయ సంబంధమైన ప్రధాన యాజకుడి గురించి మాట్లాడిన సందర్భంలో చూస్తే ఆయన తన కొరకును, తన ప్రజల యొక్క అజ్ఞాన కృతముల కొరకును అని రాయబడింది. ఇక్కడ చూడండి, క్రీస్తు మన కొరకు దేవుని సముఖం ముందు కనపడుటకు పరలోకమందే ప్రవేశించెను అనే మాట మనం చూడొచ్చు. కాబట్టి నీ నిమిత్తము నా నిమిత్తము ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడికి ఈ లోకానికి రావటం మాత్రమే కాదు, గాని క్రీస్తు నీ నిమిత్తము నా నిమిత్తము అక్కడ రాయబడిన ప్రకారం రాబోతున్న మేలులు ఏంటి ఇక్కడ మనం గమనించినప్పుడు, ఈ ప్రభువారు క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రధాన యాజకుడిగా రావటం ద్వారా మనకు రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవేశించగలుగుతూ వచ్చాం. రెండవది, ఏ దేవుని అందు విశ్వాసం నుంచి మనం ఆ దేవుని ఆరాధించగలుగుతుంటున్నామో ఆ ఆరాధించే విషయంలో ఆరాధికులమైన మనల్ని మన యొక్క మనస్సాక్షిని ఆ ప్రభు యొక్క రక్తం ఎంతో శుద్ధి చేస్తా ఉంది. ఇది మనము చూడవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఆనాడు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులకు ఇలాంటి ఆధిక్యత లేదు. ఈనాడు మన యొక్క జీవితాల్లో మనం చూస్తే ఈనాడు మనం వాళ్ళకంటే దౌర్భాగ్యులమైన, వాళ్ళకంటే అపరాధులమైన, వాళ్ళకంటే పాపులమైనా సరే దేవుడు మనల్ని క్షమించి తన యొక్క రక్తము ద్వారా మనకి విమోచన కలగజేసి ఆయన యొక్క సన్నిధిలోనికి మనకు తీసుకుని వచ్చాడు. ఆయన ఆరాధించిన నిమిత్తం మిమ్మల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించిన విషయంలో అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి అనే మాట మనం చూస్తే ఏంటి వచ్చిన మేలులు? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా మన కొరకు రావటం ద్వారా మనకేం కలుగుతా వచ్చింది అనే విషయాలు మనం గమనించినప్పుడు ప్రేమైన వల్ల కొన్ని విషయాలు నేను అవుట్లైన్ గా చెప్పి నేను ఆరాధనను తీసుకుని వెళ్తా. ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే మనం ఆరాధించడానికి ఎంతో ఉపయోగపడతా ఉంటుంది. ఒకటి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ప్రధాన యాజకుడిగా రావటం ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప మేలు ఏంటంటే, మొదటిది ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలోనికి, అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి లేదంటే దేవుని యొక్క సన్నిధిలోనికి మనకు ప్రవేశం కలుగుతా వచ్చింది. ఇది మొదటిది. రెండవది, పాత నిబంధన కొట్టివేయబడింది కాబట్టి కొత్త నిబంధన అనే మాట మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక శ్రేష్టమైన నిబంధన. ఈ నిబంధన ఎలా చేస్తూ వచ్చాడు? క్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి చేయబడిన నిబంధన ఇది. కాబట్టి ఆ యొక్క శ్రేష్టమైన నిబంధన లేదంటే కొత్త నిబంధన అనే మాట మనం చూడొచ్చు. అంటే నీ కొరకు నా కొరకు ఒక శ్రేష్టమైన నిబంధన ఇవ్వబడతా వచ్చింది. ఇది రెండవది. మూడవది, దేవునితో సహవాసం కలుగుతా వచ్చింది. దేవునితో సహవాసాన్ని ఎలా కలగజేస్తూ వచ్చాడు? ప్రారంభంలో ఉన్నటువంటి మానవుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క మరి మాటను, దేవుని యొక్క మాటను ఆయన వెరుతూ వచ్చాడో, ఆజ్ఞ అతిక్రమిస్తూ వచ్చాడో, ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి ఆ పాపాన్ని బట్టి దూరమైపోతూ వచ్చాడు. ఆ ఆదామా అని పిలిచినప్పుడు ఆయన అన్నమాట, ఎక్కడున్నావు నువ్వు అంటే దేవుడు తెలియక అడిగాడా? తెలుసు. కానీ ఆదాము ఏమి సమాధానం చెప్తాడో, ఎలాంటి సమాధానాన్ని ఇస్తాడో అని చెప్పి దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ స్వరాన్ని విన్నప్పుడు నీకు భయపడి నేను ఆ చెట్టు పక్కన దాక్కున్నాను ప్రభువా అన్నాడు. అరే, అప్పటి వరకు దేవునితో చక్కగా మాట్లాడాడు కదా, దేవునితో చక్కగా సహవాసం చేశాడు కదా, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, అప్పుడు తన యొక్క జీవితంలో పాపం లేదు, ఇప్పుడు తన యొక్క జీవితంలో పాపం వచ్చింది. ఏంటి కారణం? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. కాబట్టి మాదం యొక్క జీవితం ఎప్పుడైతే పాపం వచ్చిందో ఆ పాపాన్ని బట్టి భయం, దాన్ని బట్టి దేవునికి, దేవుని యొక్క సహవాసంలో నుంచి బయటకు రాబడుతూ వచ్చాడు. కాబట్టి మరలా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణము తను తాను నిర్దోషిగా దేవునికి అప్పజెప్పుకోవటం ద్వారా మనకు కలిగినదేనంటే, ఏ పాపం బట్టి దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోతూ వచ్చామో, మరలా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణాన్ని బట్టి మనకు దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇది మూడవదిగా మనం చూడాల్సింది. నాలుగవదిగా ఏంటంటే, ఏ పాత నిబంధన కాలంను బట్టి, ఏ మొదటి గుడారాన్ని బట్టి ఒక ఆరాధికుడు అర్పిస్తున్నటువంటి బలుల ద్వారా, అర్పణల ద్వారా అతనికి యొక్క మనస్సాక్షికి శుద్ధిని కలగజేయలేకపోతూ వచ్చాయో, అలా కాదు మన యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ మరణము ద్వారా ఆయన తను తాను అర్పించుకోవడం ద్వారా మనకు కలిగినటువంటి మేలు, లేదంటే ఆయన ప్రధాన యాజకుడిగా ఈ భూమి మీదకి రావటం ద్వారా మనకు కలిగినటువంటి ఇంకొక మేలు ఏంటంటే, మన మనస్సాక్షికి ఎంతో శుద్ధి. ఎంతంట? ఈ జీవమైన క్రియలను విడిచిపెట్టి ఎవరైనా జీవం గల దేవుణ్ణి సేవించే విషయంలో, అబ్బా ఎంత గొప్ప సంగతి అండి. మలినమైన మన దేహములను, మలినమైన మన మనస్సాక్షిని శుద్ధి చేయగలిగేది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే. ఈ మాట చాలా ప్రాముఖ్యం. కాబట్టి అందుకని దినదినము ప్రతి క్షణము ఆ నిబంధన రక్తాన్ని మనపైన ప్రోక్షించుకోవాలి. అందుకని చూసారా, 10వ అధ్యాయంలో కూడా, హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా 10వ అధ్యాయంలో ఈ మాటే చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ నేను ఇంకా మరలా కంటిన్యూ చేస్తున్నా, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగినది అని అంటాడు. ఎంత? దేన్ని బట్టి? ఆయన రక్తాన్ని బట్టి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం. ఒకప్పుడు ఆదాము భయపడి పారిపోయిన వాడిగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు మనము ఆ భయాన్ని పోగొట్టి మనలో మనల్ని ఎంతగానో శుద్ధి చేసి జీవం గల దేవుడైన ఆయనను సేవించడం కొరకే, మన మనస్సాక్షిని శుద్ధి చేసి ఆయన సేవించడానికి మనకి ఎంతగానో ఆ మనస్సాక్షి విషయంలో శుద్ధిని కలగజేసిన వాడిగా మనకు మేలును చూపిస్తుంటున్నాడు. ఈ నాలుగు విషయాలు మనము ఒకసారి అనుభవంలోకి తీసుకుని వస్తే ఆ దేవుని ఎంత గొప్పగా ఆరాధించగలుగుతాం. ఓ ప్రభువా, నీవు నా నిమిత్తము ఈ ప్రధాన యాజకుడికి, ఒక ప్రధాన యాజకుడికి ఈ లోకానికి వచ్చి మిమ్మల్ని మీరుగా స్వేచ్ఛగా మీ యొక్క నిత్యమైన ఆత్మను బట్టి మిమ్మల్ని నిర్దోషిగా దేవునికి అర్పించుకోవడం ద్వారా మీరు కార్చిన ఆ రక్తమును బట్టి నా మనస్సాక్షికి శుద్ధి కలగజేయటం మాత్రమే కాదు గాని, ఇదిగో మీ యొక్క సన్నిధిలోనికి నాకు ప్రవేశాన్నిచ్చారు, ఒక శ్రేష్టమైన నిబంధన నాకు అనుగ్రహింపజేస్తూ వచ్చారు, దేవునితో సహవాసాన్ని నాకు ఏర్పాటు చేస్తూ వచ్చారు అని చెప్పి ఈ యొక్క నాలుగు మాటలను బట్టి, విందును బట్టి ప్రతిఫలంగా నేను నా జీవిత కాలం అంతా కూడా మీకు ఏం చెల్లించినా అర్పించినా నేను రుణస్థనై ఉండవలసినదే. ఇంతకంటే ప్రతిగా నేనేమి చెల్లించలేక ఈ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనను మీరు నాకు కలగజేసిన గొప్ప రక్షణను ఆ యొక్క మరి స్వాస్థ్యమును బట్టి అన్నింటిని బట్టి కూడా ఈ స్తుతి ఆరాధన మీకు ప్రభు యేసుక్రీస్తు నామంలో అర్పిస్తున్నానంటే దేవుడు ఎంత మహిమపరచబడతాడు. ఇది వాక్యమే కానుపు. కాబట్టి ప్రియమైన ఈ ప్రభు దినాన దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఈ నాలుగు మాటలను బట్టి దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉందాం. ఇటు ఆరాధన దేవునికి హృదయపూర్వకంగా సమర్పించి ఆనాడు నోవహు ఏ రీతిగా ఇంపైన సువాసన ఆగ్రహించినట్లుగా తన యొక్క ఆరాధన అర్పిస్తూ వచ్చాడు, మా తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదన పొందుకుంటూ వచ్చాడు, మనం కూడా అలాంటి అనుభవంలోనికి వచ్చి హృదయపూర్వకమైనటువంటి యథార్థపూర్వకమైనటువంటి ఆరాధనను ఆయనకు అర్పించిన వారమై వాక్యానుసారమైనటువంటి ఆరాధన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది యథార్థమైనది. ఆత్మ మరి ఏ రీతిగా దేవుడు తెలియజేస్తూ ఉంటాడో ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పినప్పుడు ఈ మాటలు మనం ఇదే చూడగలుగుతాం. అలాంటి ఆరాధన దేవునికి అర్పించినప్పుడు ఆయన కూడా మహిమపరచబడతాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధపడుతుంటాడు. ఇటు ఆరాధన ఈ ఉదయకాల సమయంలో ఆయనకు అర్పించి ఆ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుదుంగాక అతి కృపా దేవుడు మనకు అనుకున్న కూడా అనుగ్రహించిన గాక. బ్రదర్ ప్రైజ్ లాడు.